భగవద్గీత 6:8 జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కృతస్థ విజితేంద్రియ యుక్త ఇత్తిచతే యోగి తమలోష్ట్రాత్మ కాంచన. అనువాదం తాత్పర్యం కృష్ణకృపాత్రిమూర్తి అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదికి అనువాదం. మనిషి తాను పొందిన జ్ఞాన విజ్ఞానం వచ్చే పూర్తిగా తృప్తి పొందినప్పుడు ఆత్మానుభవం నందు స్థితిని పొంది యోగియోగం. అటు వాడు ఆధ్యాత్మిక స్థితి ఎందు నెలకొని ఆత్మనిగ్రహం కలిగి ఉంటుంది. గులక రాళ్ళు బంగారం అతనికి సమానంగా. మనిషి తాను పొందినటువంటి జ్ఞాన విజ్ఞానం ఉంటే పూర్తిగా తృప్తి పొందినప్పుడు ఆత్మానుభవమునందు స్థితిని కలిగి యోగి యోగము అట్టివాడు ఆధ్యాత్మిక స్థితి అనుండి ఆత్మ నిగ్రహం కలిగి ఉండను. గులక రాళ్ళు బంగారము సమానంగా చూచను. తాత్పర్యం పరతత్వ అనుభవం లేనటువంటి పుస్తక పాండిత్యము నిష్ప్రయోజనమైనది. అత శ్రీకృష్ణ నామాది నా భవే గ్రాహ్యమే దేవోముఖే జీవాదో స్వయమేవ ప్రత్యేక. కృష్ణుని నామము రూపము గుణము వేలులు దివ్య స్వభావం భౌతికత్వంతో కూడిన ఇంద్రియముతో ఎవరు అవగాహన చేసుకోలేదు. కేవలము దివ్యమైన భక్తిగత సేవ ద్వారా ఆధ్యాత్మికంగా పరిపూర్ణుడైనప్పుడు మనిషి ఆ దేవదేవుని నామ రూప గుణ లీలలు వ్యక్తమవుతుంది. కృష్ణ చైతన్య శాస్త్రమే భగవద్గీత. లౌకిక పాండిత్యం ద్వారా ఎవరు కృష్ణ భక్తులు కాలేదు. శుద్ధ భక్తుడితో సహచర్యం అత్యంత అవసరం. అట్టి భక్తుడు భక్తి యోగం తృప్తుడవుతుంది. కృష్ణుని తరుణ వల్ల అనుభవ జ్ఞానం కలిగి ఉంది. అటువంటి అనుభవ జ్ఞానం చేత ఎవరైనా పూర్ణతను పొందగలరు, తమ విశ్వాసం స్థిరముగా ఉండగలరు. అనుభవ జ్ఞానం లేక కేవలం పుస్తక జ్ఞానం కలవారు బాహ్య వైరుధ్యం చే భ్రాంతులు కలత పొందిన వారు కాదు. విష్ణునికి పూర్తి శరణాగతిని పొంది ఉన్న కూడా ఆత్మజ్ఞానం కలవాడే నిజంగా ఆత్మ నిగ్రహాన్ని కలిగి ఉండగలదు. లౌకిక పాండిత్యం ఎటు సంబంధం లేనందున అతను దివ్య స్థితిలో ఉండదు. ప్రాపంచిక పాండిత్యం మనోకల్పనలు ఇతరులకు బంగారం వంటివైనా అతనికి మాత్రం గులక రాళ్ళు రాళ్ళతో సమానం. జ్ఞానాంజన కళాశయం ఈ చైతన్య మనోభీష్టం స్థాపితమైన భూతలేదాపిష్టం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద గౌరవం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మనిషి తాను పొందిన జ్ఞాన విజ్ఞానం ఉంటే పూర్తిగా తృప్తి పొందినప్పుడు ఆత్మానుభవం స్థితిని పొందడం యోగి అవుతుంది. అటువాడు ఆధ్యాత్మిక స్థితి అనుండి ఆత్మ నిగ్రహం కలిగి ఉండదు. అతడు కులక రాళ్ళైనా బంగారమైనా సమానంగా చూస్తుంది. ఇక్కడ జ్ఞానము విజ్ఞానము రెండు పదాలు జ్ఞాన విజ్ఞానం ఇక నిజమైనటువంటి జ్ఞానం కానీ అనుభవం కానీ అంటే పూర్తిగా తృప్తిని పొందుతాం. ఉండేటువంటి జ్ఞానం కేవలం జడ విద్య, లౌకిక జ్ఞానం, భౌతిక జ్ఞానం. ఈ భౌతిక జ్ఞానం ఉన్నా కూడా అది మన అసలు స్థితిని తెలియజేయకపోవడం వల్ల మనం శరీర స్థాయిలోనే ఉండటం వల్ల మనకి భౌతికమైనటువంటి డిగ్రీలు ఎన్ని ఉన్నా కూడా ఆందోళనలు, కలతలు ఇవి దూరం కావు. విజ్ఞానం అంటే అనుభవపూర్వకమైనటువంటి విజ్ఞానం. సంసారంలో మనకు కొంత అనుభవాలు ఉన్నాయి. అనుభవాల ద్వారా మనకు సుఖం కలగలేదు, తృప్తి కలగలేదు. ఇంకా మనం అనుభవాల నుంచి బయటపడాలి అనేది అది మనకు తెలియదు. ఎలా బయటపడాలా? ఉదాహరణకి తిండి సుఖం వల్ల మనకి షుగర్ వ్యాధి రావచ్చు. కానీ మనం తిండి సుఖాన్ని వదిలిపెట్టలేకపోతున్నాం. తెలుసు ఇది మంచిది కాదని, కానీ మరి ఏం చేయాలో తెలియదు కాబట్టి మనం దాని నుంచి బయటపడలేకపోతున్నాం. కాబట్టి నిజమైనటువంటి జ్ఞానం విజ్ఞానం ఇక్కడ కృష్ణుడు వాడుతున్నటువంటి జ్ఞాన విజ్ఞానాలు, సంసారంలో ఉండేటువంటి జ్ఞానం, సంసారంలో ఉండేటువంటి అనుభవాల గురించి కాదు. జ్ఞానం అంటే శరీరానికి మనకి తేడా తెలియడం, నాకు శరీరానికి తేడా తెలియడం. మామూలుగా మనమంతా కూడా నేను శరీరం అనుకుంటూ ఉంటాను, కానీ జ్ఞానం అంటే నేను శరీరంలో ఉన్నాను, ఈ శరీరం నేను కాదు అని తెలుసుకోవడం జ్ఞానం. అది తెలుసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది శరీరాన్ని కాపాడలేము, ఆత్మకి నాశనం లేదు. మన శరీరం మీద మనకు ఉండేటువంటి మోహాన్ని, ఆసక్తిని మనం వదిలిపెట్టడం ప్రారంభిస్తుంది. ముందు మన శరీరాన్ని నమ్ముకొని మనం శరీర తాపత్రయాల్లో ఎప్పుడైతే మనకి నేను ఈ మట్టి శరీరం కాదు, ఈ శరీరంలోనే నేను ఆత్మని తెలుస్తున్నాను, కొత్త అవకాశాలు జీవితంలో తెరుచుకుంటాయి. ఎప్పుడైతే తెలుస్తుందో నేను చావులేనటువంటి ఆత్మని, నేను ఆనందంతో కూడినటువంటి ఆత్మని, కానీ శరీర ప్రభావం వల్ల నేను ఆత్మ వైభవాన్ని చూడలేకపోతున్నాను. ఈ శరీర ప్రభావాన్ని ఎలా కలిగించుకోవాలి? సాధారణ వ్యక్తులంతా కూడా శరీర భోగాల కోసం పరిగెడుతూ ఉంటాను, కానీ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి శరీర భోగాల్ని దురద ఇచ్చి దాన్ని ఒక రోగంలాగా చూస్తాడు. దేన్నైతే మనుషులు సుఖంలాగా చూస్తూ ఉంటారో భక్తుడు దాన్ని రోగంలాగా ఈ రోగం కారణంగానే నేను ఆత్మను కోల్పోతున్నాను, ఈ రోగం కారణంగానే నేను జీవితాన్ని అంటే దురద అనేటువంటిది తీరేటువంటి సుఖం కాదు, పోయేటువంటి విషయం కాదు. ఈ శరీరం ఉన్నంత వరకు మనకు దురద ఉంటుంది, తర్వాత అంటుకోకున్నప్పుడు తీరేటువంటిది కాదు. మరి తెలియాలా ఎట్లా తెలియదు బయటపడాలి అని అంటే విజ్ఞానం. జ్ఞానం అంటే శరీరానికి ఆత్మ తేడా తెలుసుకోవడం. విజ్ఞానం అంటే ఏం చేయడం వల్ల మనం ఈ శరీర ప్రభావం బయటపడగలం, బయటపడగలిగితే పూర్తిగా తృప్తి ఆత్మానుభవం. అంటే నిజానికి మనకి డబ్బులు అవసరం లేదు, మనకి బయట నుంచి పొగట్లు అవసరం లేదు, మాకు సంవత్సరాలు కావాలని తింటే దాన్ని అవమానం చేస్తే మనకి అహంకారానికి ఎంతో దెబ్బతగులుతుంది. నిజంగా ఎవరైనా ఆత్మానుభవంలో ఉన్నట్టయితే శరీరానికి ఎవరన్నా వాళ్ళు అవమానం చేస్తున్నా తింటున్నా కూడా మనం శరీరం అనుకున్నప్పుడు కదా మనకి కష్టం కలిగేది. ఆత్మలో ఉన్నట్టయితే మనకి శరీరానికి కలిగేటువంటి కష్టాలు అవమానాలు, అందుకే ఆత్మానుభవంలో ఉండేటువంటి వ్యక్తి రాళ్ళని బంగారాన్ని ప్రభుత్వ తాత్పర్యం రాళ్ళని బంగారాన్ని ఎత్తుకోలే. ఒకసారిలో మనకి డబ్బులు ఎంత జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటాం. బాగా చదువుకున్న వాళ్ళంటే గొప్పవాళ్ళని చెప్పి, పలుకు పడి ఉన్న వాళ్ళకి గొప్పవాళ్ళని చెప్పి, డబ్బు ఉన్న వాళ్ళకి గొప్పవాళ్ళని చెప్పి, కానీ ఎప్పుడైతే మనకి ఆత్మజ్ఞానం కలుగుతుందో మనకి వాళ్ళ ప్రతి ఉండేటువంటి ఆకర్షణ కలిగిపోతుంది, జీవితాన్ని పాటు చేస్తుంది. ఇక్కడ ప్రభుపాద సంసార ఉపాధుల్ని దేన్నైతే ప్రపంచం బంగారం అనుకుంటూ ఉంటారు, భక్తులకి పులకరాళ్ళలాగా అదేవిధంగా భక్తులు వాళ్ళు భజనలు చేసుకుంటూ వాళ్ళ జీవితంలో సాదాగా బతుకుతూ దేన్నైతే మనుషులు గులకరాళ్ళు చేతగాని వాడు ఇట్లా బతుకుతాడు లేదా ఇలా బతికితే సుఖమే ఉంది అని మామూలు వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ భక్తులకి అది బంగారం. సినిమాలు చూడకుండా బయటపడ్డాము, మాంసాహారం తినకుండా బయటపడ్డాము. అతను సంసార సుఖాలకి బయటపడ్డాము, దాన్ని బంగారంగా భావిస్తూ ఉంటాడు. మనం ఇప్పుడు భగవంతుని మనం భగవంతుని రక్షణ కోసం ప్రార్థిస్తూ ఉంటాం, కానీ సంసార వ్యక్తులు శరీర రక్షణ కోసం దేవుడా నాకు మంచంలో పడకుండా చూడు, దేవుడా నా అవసరాలకు ఎలాంటి లోటు లేకుండా చూడు. లౌకికుల దృష్టిలో రక్షణ అంటే నా శరీరానికి పూర్తిగా రక్షణ కలగాల, కానీ శరీరానికి రక్షణ ఉంటుందా ఏంటి? ఏం చేసుకున్నా కూడా శరీరానికి ఉండేటువంటి గతి నిశ్చితం తప్పించుకోలేదు. శరీరం నాశనం అవడం తప్పదు, మనం ఎంత ప్రార్థన చేసినప్పుడు ప్రయోజనం. కానీ ఆత్మజ్ఞానం లేనటువంటి మనుషులు మందిరాలు చుట్టూరా తిరిగి దేవుడిని ప్రార్థిస్తూ ఉంటారు ఈ శరీరం కోసం. మా అమ్మాయికి పెళ్లి కావాలా, మా అబ్బాయికి ఉద్యోగం రావాలా, నాకు ఆరోగ్యం బాగుండాలా, మా ఆయన బాగా సంపాదించాలా ఇని. కానీ భక్తుడైనటువంటి వాడు ఆయన భగవంతుని ఏం ప్రార్థిస్తూ ఉంటాడు, ఆయన భగవంతుని నేను భోగాలకు ఎర కాకుండా ఉండాలా, శారీరకంగా కానీ మానసికంగా కానీ నా మనసులో భోగపాలోచన రాకూడదు. నేను ఈ శరీరంతో నేను భ్రష్టత్వాన్ని పొందకూడదు, నేను పవిత్రంగా బతకాల. అది మనం పతనాన్ని పొందకుండడానికి భక్తుడు భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాడు, భగవాన్ నేను మాయలో పడకుండా చూడు, నేను సంసార ఆకర్షణలో పడకుండా చూడు, నాలో భోగ ఆలోచన రాకుండా చూడు, దాన్ని రక్షణ అంటారు. శరీరానికి రక్షణ అనేటువంటిది కాదు. కాబట్టి ఇక్కడ మనం ఆత్మానుభవంలో స్థితిని పొందినటువంటి వాడిని యోగి అంటే, భగవంతుడితో సంబంధం లేకుండా మనం భోగాల నుంచి బయటపడలేము. అందుకే కృష్ణుడు మదన్ మోహన్ అన్నారు. మదన్ మోహన్ మామూలుగా ఈ సంసారం అందరూ కూడా మదనుడికి ఎరవుతూ ఉంటారు. వయసులో ఉండే వాళ్ళంతా కూడా ఈ స్త్రీ పురుష ఆకర్షణ నుంచి వాళ్ళు బయటపడలేరు. కానీ ఎవరైతే మదన్ మోహన్ ఎవరైతే మదనుడిని కూడా మోహింపజేస్తాడో అతన్ని మదన్ మోహన్ అంటారు. కృష్ణుడు కృష్ణుడు భజన చేస్తూ ఉంటే అప్పుడు ఈ మదనుడి యొక్క ఎత్తులు అవి సగం, ఎందుకంటే కృష్ణ భక్తిలో అంతకంటే కూడా సుఖమైనటువంటి అనుభవం కలుగుతూ ఉంటుంది. కాబట్టి క్షణికమైనటువంటి శారీరక సుఖాలు భక్తుడిని ఆకర్షించలేవు. రెండో అధ్యాయంలో అదే కృష్ణుడు చెబుతున్నాడు. రెండో అధ్యాయంలో కృష్ణుడు ఏం చెబుతున్నాడు ఆయన, దాని అనువాదం ఇట్లా ఉంటుంది, ఎవరికైతే ఆధ్యాత్మిక అనుభవం కలుగుతుందో అటువంటి వ్యక్తి శరీరంలో కలిగేటువంటి ఉద్రేకాలకి అతను బానిసకాడు. నేను అతనికి ఆత్మానుభవం వలన స్థిరంగా ఉండేటువంటి దివ్యమైనటువంటి స్థిరంగా ఉండేటువంటి తర్వాత అపరిమితమైనటువంటి ఆధ్యాత్మిక అనుభవం కలగడం వలన రసవర్జన్ రసవర్జం రసోత్యక్ష పరం దృష్టాన్ని వర్తతే విషయావిని వర్తంతే నిరాహారస్య దేహిన రసవర్జన్ రసోప్యస్య పరం దృష్టాన్ని వర్తతే. వ్యక్తికి కృష్ణుడితో సంబంధం వల్ల కలిగేటువంటి స్థిరమైనటువంటి మనస్సు, ఆంతరికమైనటువంటి సుఖం అనుభవం కలిగితే అతను ఈ దురదకి అతను లొంగడానికి అతను తయారు కాడు. మనకు అనుభవం లేకపోతే ఎంతకాలం మూతి కట్టుకుని కూర్చోగలం? అటు ఆధ్యాత్మిక సుఖం లేదు, అటు భౌతిక సుఖం లేదు. మనిషి బతికేది సుఖం కోసం. అటు ఎవరికైతే ఆధ్యాత్మిక సుఖం దొరకలేదో అటువంటి వాళ్ళు భౌతిక సుఖానికి ఏర కావాల్సి ఉంటుంది. అటు ఆధ్యాత్మిక వ్యక్తులను గుర్తుపడడానికి మొదటి లక్షణం వాళ్ళకి ఇంద్రియ తృప్తి, శారీరక భోగాల నుంచి వారు విరతులు అవుతారు. ఎవరైనా ఆధ్యాత్మిక గుర్తుపట్టాలంటే లక్షణం, ఆయన కాషాయ గొడ్డు వేసుకున్నాడా, ఆయన గుండు కొట్టి పిల్లలు కొట్టుకున్నాడా లేదా, ఏం కాదు లక్షణాలు. ఎన్ని బాహ్యమైనటువంటి నిజమైనటువంటి ఆత్మానుభవం అంటే ఎవరైతే భజన ద్వారా, ఎవరైతే భగవంతుడి చింతన ద్వారా, ఎవరైతే భగవంతుడి సేవల ద్వారా వాళ్ళు ఆత్మని స్వచ్ఛం చేసుకున్నారు, మన ఆత్మ మీద మురికి మైల, ఆత్మ మీద మురికి లేదా మైల ఉంది, దాన్ని మనం తుడిచేసినట్లయితే ఇప్పుడు మనం స్వచ్ఛంగా ఉంటాం. మనకి జన్మ జన్మల నుంచి మనకి ఈ భోగ ప్రవృత్తి ఇంద్రియ తృప్తికి సంబంధించినటువంటి మెల్లిగా మనం భజన చేస్తూ ఉంటే ఆ ఆలోచనల నుంచి బయటపడగలుగుతాం. అంటే యోగి యోగి అయిన వాడే అతను ఆత్మలో స్థితిలో ఉంటాడు. యోగి అయిన వాడే ఆత్మతృప్తిని కలిగి ఉంటాడు. ఆత్మ నిగ్రహం, ఆత్మనిగ్రహం అంటే ఇక్కడ శరీర నిగ్రహం. ఎవరైతే ఆత్మ పరమాత్ముడు సంబంధంలో దాన్ని సమాధి అంటారు. మనకి భగవన్నామంలో రుచి కలిగిందంటే కీర్తన చేస్తున్నా జపం చేస్తున్నా గమ్మునున్నా కూడా చింతన భగవంతుడు. అటువంటి వ్యక్తికి ఈ భౌతిక ప్రలోభాలు ఆకర్షణలు దాన్ని పడగొట్టలేవు. ఇక్కడ ఒక స్టోరీ ఉంది, బంగారం గులకరాళ్ళు అంటున్నాక ఇది మహారాష్ట్రలో జరిగింది. ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళు భక్తి మార్గంలో ఉంటున్నారు. వాళ్ళు 24 గంటలు ఖాళీగా ఉండకుండా భక్తులకి భగవంతుడికి సేవలు, భగవంతుడి గుణగానం, భగవంతుడి కీర్తన. అందుకనే భగవంతుడు పరీక్షించడానికి ఏం చేస్తాడు, ఆయన వాళ్ళు భక్తులు భిక్ష కదా, భిక్షాటం ఆ రోజుల్లో భక్తులైనటువంటి వాళ్ళు భిక్షాటం చేస్తున్నారు. బ్రాహ్మణులు భక్తులు ఇప్పుడు ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు, భిక్షాటం అంటే భగవంతుడి నమ్మకం, బతకడానికి కావాల్సిన కనీస అవసరాలు భగవంతుడు పుట్టినప్పుడే ఏర్పాటు చేస్తున్నాడు. భక్తుల యొక్క అటల నమ్మకం, గట్టి నమ్మకం భక్తులకి కావలసిన కనీస అవసరాలు అని అంటారు. కీపింగ్ ది బాడీ అండ్ సోల్ టుగెదర్, ఈ శరీరాన్ని. అందుకే భక్తులు పెద్ద పెద్ద పొజిషన్లు, పెద్ద పెద్ద ఆస్తులు జీవితం గడపడానికి అవసరాలకు ఖర్చు జరిగిపోతుంటే అవసరాలు ఎన్నేం చేయాలనుకుంటున్నారు. ఇటువంటి భిక్షాట ఉద్యోగం చేయరు, పోగు చేసుకోరు. ఏం చేశాడు భగవంతుడు పరీక్షించడానికి, ఆయన భిక్షాటనకి పోతే దానిలో రత్నాలు మాణిక్యాలు దానిలో పిల్లలు భక్తులు ఆయన వేందోళ్ళ ఆయన వెళ్ళి భిక్షాటన ఆడడం వాళ్ళు ఏదో చేశారు తీసుకున్నాడు, తీసుకొచ్చి భార్యకి ఇచ్చాడు. భగవంతు ఉద్దేశం ఇతను అడుక్కుంటున్నాడు, ఇతను నేను ఇన్ని మండులు మాణిక్యాలు ఇచ్చినట్టయితే ఇంకా దరిద్రం పోతుంది, లేదా ఇతను దీన్ని ఉపయోగించుకొని సుఖాలు అనుభవిస్తాడా చూడడానికి. భగవంతుడు మండులు మాణిక్యాలు ఎవరిని కూడా గట్టిగా భక్తి చేస్తుంటే వాళ్ళు కూడా భగవంతుడు అవకాశాలన్నీ ముందుకు తీసుకొచ్చి పెడతాడు. ఇతను భక్తి మార్గంలో ఉంటాడా, ఇటువంటి అవకాశం దొరికినప్పుడు భక్తిని వదిలేసి మళ్ళీ సంసారంలోకి పోతాడా, పరీక్షలు. ప్రతి మనిషికి కూడా పరీక్షలు, ఆ పరీక్షలు మందిరంలో అప్పుడప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి కానీ, లేదా మనకి బయట నుంచి పెద్ద పెద్ద ఆఫర్స్ వచ్చి కానీ, పెద్ద పెద్ద ఆఫర్స్ రాజశేఖర్ ఎంటే బాంబే వస్తుంది 50,000 జీతం పంచిపి పారేసి టెన్షన్ లేదు ఇంటర్వ్యూ పోతా పరీక్ష. మనకి ఉద్యోగం చేయకుండా కూడా మనకి తిండి దొరుకుతుంది మందిరంలో ఉద్యోగానికి వెళ్ళి, అది భక్తుడి ఆలోచన. ఉద్యోగం చేయకుండా కూడా ప్రశాంతంగా భగవంతుడు తెలియాలనుకున్నాం కానీ మనం చూపించుకోవాలి, మేము కూడా సంపాదిస్తున్నాం అది ఇది చేయాలి. ఇమీడియట్గా నెక్స్ట్ డే ప్యాంట్ అండ్ షర్ట్ బయట పరీక్ష. అదేవిధంగా అప్పుడప్పుడు మందిరం లేదు గొడవ అవుతుంది, ఇద్దరు కూడా మాతాజీ అంటుంది. లిస్టు చూసి సుధా మాతాజీ లిస్టు చూసి మహారాజ్ అవుబీలం ఎంత మా ఫ్రెండ్స్ ఎవరు లేదు, అంత మా శత్రువులు ఎంత కూడా వస్తున్నారు, ఏం భక్తులు శత్రువు ఏంది ఫ్రెండ్ ఏంది తలకాయ ఉండలేదు. చిన్న చిన్న పరీక్ష ఇదంతా కూడా అట్లాంటి భక్తి అంతా కూడా వేస్ట్. ఎవరైతే ఈ దృష్టి అవతలవాడు మనం సతాయిస్తుంటే మనకి తెలియతే అట్లాంటి వాడిని ఎట్లా ఫ్రెండ్ చేసి వదిలిపెట్టాలా, పట్టుదల. నేను భక్తుడిని అయితే అందరూ మనవాళ్ళు కదా, ఛాలెంజ్. భక్తుడైతే నిజంగా భక్తుడైతే ఎన్ని పట్టించుకోడు, పట్టుదలకైతే పిచ్చి పిచ్చిగా దాన్నంటే పెట్టి మెంటాలిటీ నీచమైనటువంటి బుద్ధుల వల్ల ఇట్లా అందరూ కూడా వాడు నీచమైన బుద్ధి అయితే వాడితో పాటు నేను కూడా నీచాన్ని పెట్టలో రాయేస్తాను మన మీదకి. భక్తుడు మంచి ఎన్ని పరీక్షలుగా తీసుకుంటాడు కదా భక్తుడు, ప్రలోభనలు గొడవలు గొడవలు వచ్చాయండి మనం డిస్టర్బ్ అవుతానని భగవంతుని ద్వంద్వాలకు అతీతుడిగా ఉంటాడు భక్తుడు. భక్తుని ద్వంద్వాలకి సుఖం వచ్చినా కూడా చీ, కష్టాలు వచ్చినా కూడా నాకు భజన చేసేటువంటి అవకాశం ఉన్నంతవరకు కదలకుండా స్థిరంగా అనుకున్నారుగా. అతడు ఆధ్యాత్మిక స్థితి ఎందుకు స్థిరంగా ఉండను, ఇవన్నీ కూడా పరీక్షలు. మనం ఏమాత్రం భక్తులైనా కూడా అందరితో సంబంధాలు ఎంతవరకు దిగుతాం, అహంకారం వల్ల మనం అహంకారం లేకపోతే వెళ్ళి నా వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలిగితేనని చెప్పంటే కావాలని మిమ్మల్ని సతాయించాలనేటువంటి అటువంటి ఆలోచన నాకు లేదు, కానీ ఇక నా అట్లా అనిపిస్తే క్షమించండి చెబుతామండి. అంటే కానీ మనం అహంకారం అంటే మనం భక్తిని జరగొట్టుకుంటాం కానీ మందిరాన్ని వదిలిపెడతాం కానీ మన అహంకారం అంతే కదా ఎన్ని పరీక్షలు. అంటే ఇక్కడ చదువుతున్నాడు ఎవరైతే నిజంగా జ్ఞానాన్ని కలిగి ఉంటారో అటువంటి వాడిని ఎన్ని పట్టించుకోరు, శత్రువులు మిత్రువులు ఎట్లాంటి వాళ్ళని. అదే ఒక భక్తుడి యొక్క గొప్పతనం, ఎలాంటి వాళ్ళనైనా కూడా లొంగ తీసుకోగలుగుతాడు. ఉపదేశామృతం శ్లోకంలో మొదటి శ్లోకంలో రూపకోసం అన్నాడు, వాచో వేగం మన వేగ క్రోధ వేగ ఉదరోపస్థ వేగ ఏతాని వేగాన్ని విషేత తీర ప్రతిష్యాన్ని. ఎవడైతే తన వేగాల్ని తనకుండేటువంటి ఈ క్రోధము ద్వేషము లేదా మాట్లాడడంలో మనకుండేటువంటి చాకు లాంటి మాటలు అంటారు, అవతలవాడికి చాకు దొక్కుపోవడం కదా, చాకు లాంటి మాటలతో అవతల హృదయాన్ని మనం గాయం చేసేయచ్చు. జీవితాంతం గుర్తుండే పద్ధతులు కాబట్టి భక్తులు చూసుకోవాలి. ఎందుకు మందిరంలో ఉంటున్నాను, నాకేమన్నా ఆత్మానుభవం ఏమైనా కలిగిందా అంటే ఆత్మానుభవం కలగానే మనుషులా కరిగిపోతుందండి. ఏ రకమైన సూర్యుడు వచ్చినాడంటే మనసంతా కూడా కరిగిపోతుంది. ఎప్పుడైతే మనకు ఆత్మానుభవం కలుగుతుందో మనలో ఉండేటువంటి ఈర్ష్య ద్వేషాలు టేస్ట్ ఎక్కడైనా కూడా అటువంటి వ్యక్తి ఆధ్యాత్మిక వ్యక్తి ఎక్కడైనా కూడా సుఖంగా ఉండగలుగుతాడు. శ్లోకం ఉంది, ఒక ఆధ్యాత్మిక అనుభవం కలిగినటువంటి వ్యక్తి అంటాడంట ప్రబోధానంద సరస్వతి ఆయన అంటున్నాడు. ఆయన కైవల్యం నరకాయతే నీ సంసారం ముసలితనం రోగం చావు అంటే భయపడుతూ ఉంటాడు. దాని అంటే కైవల్యం కోసం ప్రయత్నం చేస్తుంటాడు. కానీ భక్తుడైనటువంటి వాడు ఏ దివ్య స్థితిలో ఉంటాడంటే అతను మళ్ళీ మళ్ళీ జన్మలు ఒక్క జన్మ మళ్ళీ జన్మలు ఎన్ని మాటలు జన్మిస్తున్నా నో ప్రాబ్లం నో కంప్లైంట్, నా దగ్గర భగవన్ నామం ఉంది, నేను దివ్య స్థితిలో ఉండగలుగుతాను అంటే అతను భగవంతుని జన్మ లేకుండా చూడండి ఎన్ని ప్రార్థించండి, ఏ భగవాన్ మీరు ఎన్ని జన్మలైనా అయ్యండి కానీ మీ నామాన్ని మర్చిపోకుండా మనం రోజు పొద్దున అంటాం కదా హే భగవాన్, నాకు ధనం అవసరం లేదు, నాకు ఏ జగదీష్ నేను ధనాన్ని కోరను, అనుచరులను కోరను, స్త్రీలను కోరను, పేరు ప్రతిష్టలను కోరను, జన్మ రాహిత్యాన్ని కూడా కోరను, కానీ ప్రతి జన్మ ఏందు నీ భక్తి కలుగాలని మాత్రం ప్రార్థిస్తున్నాను. మన చూస్తున్న పాయింట్ ఏంటంటే తిరుమల ఏం చేస్తున్నాను, భక్తుడు భగవంతుడిని, ఎందుకంటే అతను ఆల్రెడీ భక్తుడు తన మంచిది తన అంతస్తుని చేరుకున్నాడు. అతను ఈ సంసారంలో ఎలాంటి ఆ మార్పులు కావాలి, ఈ చేతులు కావాలి, భక్తుడైనటువంటి వాడు ఎక్కడికి పోయినా మంచిది. కైవల్యం నరక అయితే నేను అసలు కైవల్యం నరక అయితే కదా జ్యోతిని, కైవల్యం నరక అయితే భక్తుడు ముక్తిని కోరుకోడు. ఎందుకంటే ఇక్కడే మనకి ఇంత ఆనందంగా ఉంది, భగవంతుడు సేవ చేసుకుంటే భయం చేసుకుంటే మనం ఇంకేం అడగాలి భగవంతుడు. మనకి సంసారం అంటే భయం పుట్టుకుంటే, విసుగెత్తితే, తట్టుకోవడం కష్టంగా ఉంటే మనం భగవంతుడు ఏ భగవాన్ నాకు ముక్తిని ప్రసాదం. కానీ మనం ఆనందంగా ఉంటుంటే ఇంకా ఇక్కడికి పోవడం అవసరం ఉంది మనకి కదా. అంటే కైవల్యం నరక అయితే భక్తుడు భగవంతుడు సేవలు వదిలిపెట్టుకుని ముక్తిని పొందాలి. ఇట్లాంటి పేరు త్రిదశిపూర్ ఆకాశ పుష్ప అయితే కొంతమంది త్రిదశిపూర్ అంటే స్వర్గాలు, స్వర్గలోకాలు పోవడం. వాళ్ళైతే స్వర్గలోకానికి పోయినా కూడా మళ్ళీ మన టైం అయిపోయిందంటే అదంతా కూడా సమాప్తం అయిపోతుంది. ఆకాశ పుష్పాలు అప్పుడు ఆకాశం మేఘాలు అట్లా ఇట్లా ఏనుగులా కనబడుతుంది, అప్పుడప్పుడు అట్లా కనబడుతుంది, ఇట్లా కనబడుతుంది. దానికి కేవలం మేఘాలు, ఆకాశంలో పుష్పాలు ఉంటాయా, ఏమైనా ఏనుగులు ఉంటాయా, ఉండే అవకాశం లేదు. కాబట్టి నిజానికి భౌతిక సుఖాలు అనేటువంటి నిలకడగా ఉండేటువంటి సుఖాలు కాదు. అటు భక్తులు కానీ కూడా ఏంటంటే విల్వో విస్మ్ ఇంగ్లీష్లో దాన్ని ఆకాశం గగన కుసుమాలు అంటారు కదా, గగన కుసుమాలు ఆకాశంలో పువ్వులైనా పూస్తాయి. అంటే ఈ శరీరంతో సుఖం దొరకడం గగన పుష్పం అంటే ఇది ఉండేటువంటి పరిస్థితి కాదు. త్రిదశిపూర్ ఆకాశ పుష్ప అయితే దుర్దాంతేంద్రియ కాలతత్వ పగలి ప్రొక్క దంశ తర్వాత ఈ ఇంద్రియాలు అనేటువంటి అతనికి పౌన్లాగా అనిపిస్తుంది, పౌన్లు మనం కాటేస్తుంది ఈ ఇంద్రియాలు. కానీ భక్తుడైనటువంటి వాడు పావు కూరలు తీసేసినట్టుగా మనం పావు చూసి భయపడతాం. ఎందుకంటే దానికి కూర దంతాలు ఉంటాయి, కాటేస్తుందంటే మనకి విషయం అవుతుంది కదా. పావుకి కూర దంతాలు తీసేస్తాం అనుకో విషయం దంతాలు, అందుకే పావు అంటే పైన బుసు బుసు అంటుంది, మీద ఎక్కుతూ ఉంటుంది, మన ఇది ఏం చంపే అవకాశం లేదు. అందుకనే అప్పుడు మనం పావులు ఆడేవాడు తిరుగుతుంటే ఇది భయం లేకపోయింది, కూర దంతాలు తీసేది భక్తుడికి. ఎవరైతే భగవన్ నామాన్ని జపం చేస్తా అంటాడో అతని ఇంద్రియాలు అతన్ని భ్రష్టు పట్టిస్తారు, అతన్ని పడగొట్టలేవు. నేను భగవన్ నామంతో వాటిని అదుపులో పెట్టుకుంటాను. తర్వాత విశ్వం పూర్ణ అయితే అతనికి మనవాళ్ళు పరాయి వాళ్ళు ఎక్కడైనా కూడా అతను విశ్వం పూర్ణ సుఖ అయితే ఎవరి మధ్యలోకి పోయినా భక్తుడు అయినటువంటి వాడు తను ఇబ్బంది పడ్డు ఇంకోళ్ళు ఇబ్బంది పెట్టడు. టెస్ట్ భక్తుడు అయినటువంటి వాడు ఎవరిని ఇబ్బంది పెట్టడానికి మన ప్రయత్నం చేస్తుంటే మన మీద ఆధారపడుంటే ఎవరన్నా మన నన్ను ఇబ్బంది పెట్టడానికి ఎవరన్నా అంటే నేను పట్టించుకోకపోతే ఇబ్బంది పెట్టేవాడు వాడు డిస్టర్బ్ అవుతా ఉంటాడు, ఇక్కడ మనం డిస్టర్బ్ అవుతాడు. నేను భక్తుడు అయినటువంటి వాడు అప్పుడు కొంటూ ఉంటాడు ఎవరు మనం కోపం వచ్చేవారిని తిడుతూ ఉంటాం. కోపం వచ్చి మనం తింటే తిట్లు తినేటువంటి వాడు పట్టించుకోకపోతే కోపం వల్ల మంతలకై చెడిపోతుంది. కానీ తిట్లు తినేవాడికి ఏం కాదు, నేను వాడు పట్టించుకోవట్ల కుక్కలు మరుగుతా ఉంటాయి, అందరికీ ఏనుగులు పోతే అంటే కుక్కలు మరుగుతా ఉంటాయి. భక్తుడైనటువంటి వాడు అతను గట్టిగా ఆధ్యాత్మిక అనుభవంలో ఉంటాడు, ఎవరైనా ఏమి చేసుకోలేంటే దానివల్ల అతను డిస్టర్బ్ అతను ఇంకోటి డిస్టర్బ్ చేయడు కూడా అక్కడ భక్తులైనటువంటి వాడు ఇతన్ని నేను అతను ఎలాగైనా సరే భక్తులు అంటేవాడు సేవకుడు, భక్తులు అంటే దాసుడు. అందుకే మన అందరినీ ఏమంటుంటాం, ప్రభు 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 అంటూ ఉంటాం కదా. ప్రభు ప్రభు అంటే మనం నేను నీకు సేవ చేసుకోవాలి, మన ఇతరులకి సేవ చేద్దామనుకుంటే వాళ్ళు మనం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. మనం చూస్తాం రేపు హర్యానా నుంచి వస్తారు భక్తులు, అందులో మంచి ట్రైనింగ్ ఉన్నటువంటి ఉంటుంది. ఎవరైనా ట్రైనింగ్ ఎవరికైనా ఉంటే చక్కటి భక్తులు అంటే అందరినీ సంతోషపెడతాయి. అట్లా అందరినీ మన వల్ల ఎవరైనా డిస్టర్బ్ అయినారంటే మన భక్తి అక్కడ ఆగిపోతుంది. అందుకని ప్రభుపాస్తాన్ని శరీరం వదిలిపెట్టేప్పుడు ఒక్కొక్కరి పేర్లు పిలిచి క్షమించమని అడుగుతున్నాడు. ఆయన ఎంత పెద్ద స్వామి, ఎన్ని పనులు చేశాడు, కానీ ఆయన మనకి నేర్పిస్తున్నాడు జీవితంలో భక్తులనే కాదు మన ఎవరిని కూడా జెంటిల్మెన్ అంటే జెంటిల్మెన్ జెంటిల్మెన్ అంటే ఇక్కడ చూస్తున్నాడు భక్తులు అయినటువంటి వాడు జ్ఞానం విజ్ఞానం ఉన్నటువంటి వాడు విశ్వం పూర్ణపుకాయతే విధి మహేంద్రాది శక్కితాయతే పురుకి అనే ఇన్సిగ్నిఫికెంట్ పురుగు. ఒక భక్తుడైనటువంటి వాడికి విధి విధి అంటే బ్రహ్మదేవుడు, నరసింహుడికి ఎవరైనా దేవుడు కనపడి నేను బ్రహ్మదేవుని చేస్తాను ఎట్లుంటుంది నీకు కావాలా, అసహ్యంగా ఉంటుంది, ఆశ్చర్యంగా అసహ్యంగా ఉంటుంది. భక్తులకు బ్రహ్మదేవుడు ఏంటి, శివుడు ఏంది, విధి మహేంద్ర, మహేంద్ర అంటే శివుడు. కీట అయితే వీళ్ళంతా గాడిద బరువులు మోస్తున్నారు, ఈ బ్రహ్మదేవుడు ఏం చేస్తుంటే మనం చిన్న కిచెన్ మెయింటైన్ చేయడానికి తంటాలు పడుతుంది. బ్రహ్మదేవుడు బ్రహ్మాండాన్ని అంతా కూడా చూసుకుంటుంటారు బరువులు. శంకరుడు ఏం చేస్తుంటే మొత్తం బ్రహ్మాండంలో ఉండే పనులన్నీ ఆయన చూసుకుంటాను. బ్రహ్మదేవుడు భక్తులకి పోస్టులు కూడా దాంతోపాటు ఉంది మేము కలెక్టర్ గారు అవుతారు. కలెక్టర్ గారు అయితే మంచి జనాలు సలహాలు కొడుతూ ఉంటారు, అది ఎక్కడికి పోయిన ఉప్పలకు పోయింది కానీ పని కూడా చేయాలి. ఎక్కడ ఏ మూల ఎక్కడ గొడవైనా ఎక్కడ ఎవరికైనా కరెక్టర్ కరెక్టర్ పని కూడా చేయాలి. అంటే బ్రహ్మదేవుడు శివుడు వాళ్ళకి పెద్ద పేర్లు ఉండొచ్చు, కానీ వాళ్ళు సంసారం బరువు అంతా కొంచెం వస్తుంటారు. వాళ్ళకి ఇచ్చారు డ్యూటీ ప్రపంచాన్ని ఏలడానికి బ్రహ్మదేవుడిని శివుడిని పెట్టారు. ఓ భక్తుడు ఆనందంగా భగవంతుడి సేవలో వాళ్ళు అనవసరంగా చాకరీలు చేస్తున్నాడు, భక్తుడు కూడా 24 గంటలు పని చేస్తూ ఉంటాడు. కానీ భగవంతుడి కోసం చేయడం వల్ల అది చాకరీ కాదు, అది సేవ. ఆ సేవలో భగవంతుడితో ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది, ఆనందంగా ఉంటూ ఉంటాడు. మళ్ళీ అది మందిరం ఊడ్చే పని కానీ, వంట వండే పని కానీ, బండి తోలే పని కానీ, చూడడానికి అన్ని మామూలు పనులు లాగుతాయి. కానీ అతను ఏ అవగాహనతో పనిచేస్తున్నాడు, భగవంతుడి స్మరణతో పనిచేస్తున్నట్టయితే ఆ పనులు అతనికి ఎంత సుఖం కలుగుతూ ఉంటుంది. అటు అతను వదిలిపెట్టేసి తను మందిరంలో బండి తోలుతూ ఉంటాడు. గౌడని చెప్పచ్చు, అయ్యా నీకు నేను అమెరికా తీసుకుపోతానమ్మ, నిజంగా భక్తుడు ఎందుకు పోతాడే, నీ అమెరికాను ఆకర్లేదు, నీ డాలర్స్ దేవుడు సేవ ఉంటుంది. కరెక్ట్గా మనం కృష్ణ చైతన్యంలో ఉన్నట్టయితే మన ఆత్మకి ఎంతో తృప్తి ఆనందం కలుగుతుంది. అంటే అటువంటి వ్యక్తికి బంగారం మురిగారిన మామనారు బంగారం ఉంగరం ఇచ్చింది 4 గ్రాములు ఉంగరం తీసుకెళ్ళి, ఎప్పుడైతే నాకు కృష్ణ భక్తి కలిగిందో వెంటనే దాన్ని తీసేసి ఉండిలేదు. జీతం ఎప్పుడు మట్టి మీరు బంగారం పెట్టుకోవాలి, నేను బంగారాన్ని అన్నారు. కానీ ఎల్లో స్టూల్ కామెర్ల వాడికి పెంట పచ్చగా ఉంటుంది, పెంట బ్రౌన్గా ఉంటుంది, కామెర్ల రోగం వచ్చిన పెంట పచ్చగా ఉంటుంది. అంటే భక్తుడికి బంగారం పెంటలాగా కనిపిస్తుంది అంతే కదా. ఆ స్టోరీలో అదే ఆ స్టోరీ పూర్తి అని మీరు అడగలేదు కదా, స్టోరీ తగ్గని చెప్పి వెళ్ళిపోయారు. దానిలో రత్నాలు మాణిక్యాలు వేశాడు, ఆయన పట్టించుకోవాలి, తీసుకెళ్ళి భార్యకి ఇచ్చినాడు. భార్య వండాలి కదా, అంత వండాలా, దాన్ని చూసి ఎర్రరాళ్ళు పచ్చరాళ్ళు నిజానికి మాణిక్యాలు వేడి చేయాలి అని పక్కన మానేస్తుంది భార్య. ఈయన మళ్ళీ రోజు అడుక్కోవడానికి వస్తున్నాడు, నేను ఇన్ని మణులు మాణిక్యాలు ఇస్తున్నాడు, ఈయన మళ్ళీ మళ్ళీ అడుక్కోవడానికి వస్తున్నాడు. నిన్నిచ్చిన ఈరోజు ఇచ్చిన మూడో రోజు ఇచ్చిన నాలుగో రోజు ఇచ్చిన భక్తుడ అనుభూతి చేస్తుంటాడు. భగవంతుడు చూడడానికి వచ్చినాడు వేరే రూపంలో, వేరే రూపంలోకి వచ్చాడు. ఈయనే పట్టించుకోండి, తీసుకొచ్చి ఆయన కాదు నాకు ఈ రోజు కొద్దిగా తినడానికి తిండి కావాలి, దాంట్లో ఎవరు ఏమేమి సరుకులు చూస్తున్నారు భక్తుడు తీసుకొని భార్యకి ఇచ్చాడు. ఈరోజు భిక్ష చేసుకుంటే ఇది వచ్చింది, భార్య వండాలి కదా ఆయన తీస్తే నన్ను పండుగలు మాణిక్యం. ఆమె భక్తురాలు, ఆమె తన వీలుగా తెలియదు, తీసి పక్కన భార్య తెలియదు ఎర్ర రాదు పచ్చరాదు గొప్ప బాగుంటాడు అడిగినాడు. ఏందమ్మా నువ్వు రోజు మీ ఆయన అడుక్కోడానికి పోతాడు, ఎన్ని మనులు మాణిక్యాలకి వినాయి అమ్ముకుంటే ఒకటి కొట్టు కొట్టు వీలైంది, ఇంకా ఇన్ని ఇంట్లో గొప్పగా పెట్టుకున్నాడు అంటే ఆమె అడిగింది ఈయన ఉడుకు తయారు తినడానికి అన్న పనికి వస్తాయి, దేనికి పనికి వస్తుంది, కాస్తుంటే బియ్యం ఉడికితే ఇది తినడానికి పని చేస్తుంది, తినడానికి కాదు ఇవన్నీ ఏం చేస్తున్నాను. అంటే ఇక్కడ అదే పాయింట్ చేస్తున్నాను, భక్తులైనటువంటి వాడికి ఈ వ్యామోహం అనేది ఉండదు, ఈ బంగారం అని డబ్బు అని అతనికి అన్నిటికంటే కూడా విలువైనటువంటి భగవన్ నామం కదా. భగవన్ నామం అంటే మనకి మన అవసరాలు మామూలుగానే తీరుతూ ఉంటాయి, భగవన్ నామం అంటే మనం తృప్తిగా ఆనందంగా బతుకుతూ ఉంటాం. అటువంటి వ్యక్తి బంగారం యొక్క అవసరం ఏమంటే అతనికి సంసారపు ఈ విలువైనటువంటి వస్తువుల ప్రతి అతనికి ఆకర్షణ ఉంటుంది. కానీ భగవన్ నామాన్ని మించినటువంటి మణులు మాణిక్యాలు మరొకటి పూర్తిగా ఆత్మను తృప్తిపరిచేటువంటిది భగవన్ నామం. కానీ దాన్ని మించినటువంటి గొప్ప ధనం, అందుకే నరోత్తమ దత్తాకు అనుకుంటారు ఓలోకేర ప్రేమాదాన హరి నామ సంకీర్తన. ఈ ప్రేమధనాన్ని ఇచ్చేటువంటిది భగవన్ నామము. కాబట్టి భక్తులు భగవన్ నామాన్ని మించి, భక్తులు ఎప్పుడు ఏం చూస్తూ ఉంటాడు ఏ పరిస్థితి వచ్చినా కూడా నా భగవన్ నామాన్ని పెంచుకునేటువంటి అవకాశాన్ని ఇస్తుందా, ఇది నా భగవన్ నామాన్ని ఇది పోగొట్టుకుంటారా. కాబట్టి భక్తులు ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా కూడా నన్ను చూస్తుంటుంది, ఇది నా భక్తికి అనుకూలంగా ఉంటుందా అంటే స్వీకరిస్తాను, నా భక్తి నుంచి నన్ను దూరం చేసేటైతే ఈ పరిస్థితులు నాకొద్దు. భక్తులకు ఎక్కడ భగవన్ నామ కీర్తన జరుగుతూ ఉంటుంది, ఎక్కడ భగవంతుడి సేవ జరుగుతూ ఉంటుంది, బస్ నేను ఆ ప్రాంతం నుంచి కదలకుండా అక్కడే బతకాలి నా జీవితం అంతా కూడా. నేను పొరపాటు చేసినా అంటే మళ్ళీ నేను మళ్ళీ జన్మలకి దారి తీస్తున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీతకి